దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నేను ప్రార్థన చేసుకుందామండి. దయామయుడైన తండ్రి, ఈ యొక్క సాయంత్ర సమయం అంతా మీ పాద సాంఛ్యం వరకు మేము వచ్చి ప్రభువా మీ యొక్క వాక్యమును ధ్యానించుకునవల్లని మీ యొక్క సన్నిధిలో వేచి ఉంటుండగా ప్రభువా మీరే మాకు సహాయం చేయండి. మేము వట్టి వారము ప్రభువా, మాయంతట మేము ఏది చేయగలిగిన శక్తి గాని సామర్థ్యత గాని మాలో లేదు. మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు ఉండి మీరు మా చేయి పట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తేనే ప్రభువా మీ యొక్క పునరుద్ధాన జీవము మాలో ప్రభువా దినదినము మేము చూస్తూ ముందుకు సాగితేనే తండ్రి, మీ అందరి విశ్వాసమును కలిగి నిరీక్షణతో ముందుకు నడిస్తేనే గాని ఈ విశ్వాస జీవితంలో మేము ముందుకు నడవలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. కాబట్టి మీకు ప్రభువా మమ్మలను మేము అప్పగించుకొంచు, మా హృదయమంతటితో మిమ్మల్ని వెతికేటువంటి వారినిగా చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ చదవబడినటువంటి భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని వ్రాయబడి ఉన్నది. ఇది మనకందరికీ తెలిసిన విధంగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క అధ్యాయమును సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడాను చిన్నతనమందు కంటత పెట్టి ఉండి ఉంటారు. ఒకవేళ ఏ కారణము చేతనైనా సరే మీరు ఆ విధంగా చేసి ఉండకపోయినట్లయితే తప్పనిసరిగా ఇప్పుడైనా కంటత పెట్టడం అనేటువంటిది ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీనిలో అనేక విలువైనటువంటి వాక్కులు దేవుని యొక్క ఆత్మ తన సేవకుడు అయినటువంటి రచయిత ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని చెప్తున్నాడు. మనకందరికీ జీవితంలో ఆలోచనలు అవసరమవుతాయి. ఒక సమయంలోనో మరో సమయంలోనో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనము ఆలోచనను పొందేటువంటి వారమై ఉంటాము. జీవితంలో చిన్న చిన్న నిర్ణయములు మనం తీసుకునవలసి వచ్చినప్పుడు మనంతటా మనం తీసుకుంటానికి పెద్ద సందేహించం. కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయములను, జీవితం యొక్క బాటను నిర్ణయించేటువంటి ఆ యొక్క మార్గములను ఎంచుకునేటువంటి సమయములలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా మనకు నచ్చినటువంటి వారి వద్దకు, ఎవరికైతే దీనిని గురించి మనకన్నా ఎక్కువ అవగాహన ఉండి ఉన్నది అని అనుకుంటామో వారి వద్దకు వెళ్ళి వారిని సలహాలు సూచనలు అడగటం అనేటువంటిది మనం అనునిత్యం చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. సాధారణంగా మనం పిల్లల యొక్క చదువులకు సంబంధించినటువంటి నిర్ణయములను తీసుకునవలసి వచ్చినప్పుడు దీనికి సంబంధించి మనంతటా మనం సాధారణంగా చాలాసార్లు నిర్ణయం తీసుకోము. కానీ ఇతరుల యొక్క సూచనలు సలహాలపై ఆధారపడుతూ వారి యొక్క ఆలోచనను తీసుకుంటూ లెక్కలోనికి తీసుకుంటూ అప్పుడు మాత్రమే చివరి నిర్ణయమును మనం తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం పెద్దవారి దగ్గరికి వెళుతూ ఉంటాము, ఈ యొక్క ఫీల్డ్లో నిష్ణాతులైనటువంటి వారి వద్దకు వెళుతూ ఉంటాము, మనకన్నా బాగా తెలిసిన వారి వద్దకు వెళుతుంటాము. ఒకవేళ మనం చదువు లేనటువంటి వారం అయినట్లయితే చదువుకున్న వారి వద్దకు వెళుతూ ఉంటాము. ఈ విధంగా మనము అనునిత్యము కూడాను ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు వారి వద్దకు వీరి వద్దకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో ఆలోచనను తీసుకోవటం అనేటువంటిది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ చేస్తూనే ఉంటారు. మీరు స్కూల్కి వెళ్ళినట్లయితే చిన్నపిల్లలు సహితము వారి యొక్క స్నేహితులను చిన్న చిన్న విషయాలు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలు అడగటం అనేటువంటిది చూడవచ్చు, గమనించవచ్చు. అదే విధముగా టీనేజ్ లో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలు మరి ఎక్కువగా తమ యొక్క స్నేహితుల యొక్క ఆలోచనలను లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, తమ స్నేహితులు చెప్పేటువంటి ఆలోచనలు, ఆ సమయంలో వారిలో స్వాభావికంగా వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడాను చాలా ప్రాముఖ్యమైనవిగా కనపడుతూ ఉంటాయి. పెద్దవారు చెప్పేటువంటి సలహాల కన్నా, అందరూ పాటించేటువంటి సలహాల కన్నా కూడాను తమ స్నేహితులు ఏమని అనుకుంటున్నారో, ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా అనుకుంటూ ఉంటారో, ఆ విధంగా వారు వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలను చాలా ప్రాముఖ్యమైనవి గాను చాలా కరెక్ట్ అయినటువంటివి గాను ఆలోచిస్తూ ఉంటారు. చిన్నప్పుడు నేను ఒకసారి మా నాయనతో కలిసి బొంబాయి హోటల్ అని ఉండేది ఆ రోజుల్లో. ఆ హోటల్ కి వెళ్ళాం, ఇది క్రిస్మస్ కి ముందు రోజు. ఆ దినములలో మేము మా యొక్క టీచర్స్ కి ఈ క్రిస్మస్ టైంలో ఏదైనా కేక్ తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉండేవాళ్ళం. అక్కడ కేక్ ని అడిగినప్పుడు కౌంటర్ దగ్గర ఉన్నటువంటి అతను తీసుకుని వాటిని ప్యాక్ చేస్తూ బిల్ ఎంత అయిందండి అన్నాడు. మా నాయనకి అనుమానం వచ్చింది, ఇదేంటి బిల్ అంత ఎలా అయింది, మేము తీసుకున్నటువంటిది 4 pieces కదా, ఇది ఒక్కొక్క పీస్ ఎంత అన్నారు. ఎంత అంటే వెయిట్ అడిగారు ఆయన. అడిగితే అది ఒక్కొక్కటి ఒక్కొక్క పౌన్ అండి, పౌన్కి ఎంత చొప్పున ఇదిగోండి ఎంత అయింది అన్నాడు. లేదు పౌన్ ఉండదు, ఇది అర పౌనే ఉంటది చూడండి అన్నారు. అనేటప్పటికీ సరే అది వేయి చేస్తే 1/2 pound మాత్రమే ఉన్నది. ఈ సమయంలో నేను హై స్కూల్ పిల్లవాడిని, అది నాకు నచ్చలేదు మా నాయన అలా అడగటమా, అలాగా వాడు 1 pound అని చెప్తే 1/2 pound ఉంటది చూడండి అని చెప్పటం అనేటువంటిది ఇది నాకు నచ్చలేదు. ఆ దినములలో పిల్లవాడినిగా నాకు ఉన్నటువంటి ఐడియా ఏంటంటే, అలా చేయకూడదు, అందరి ముందు మనం అపాస్తులు పాలవుతాము, అలా అడగటం ఏంటి అసలు ఏం బాగాలేదు అనేటువంటి యొక్క ఐడియాలో పిల్లవాడిగా నేను ఆలోచించి ఆ విధంగా కొంత మామట ఫీల్ అయ్యాను అనమాట. ఇదే విధమైనటువంటి థింకింగ్ అనేటువంటిది చాలా మందిలో ఉంటూ ఉంటుంది. వే ఆఫ్ థింకింగ్ ఒక రకంగా వ్యత్యాసంగా ఉంటూ ఉంటుంది. పెద్దవారు చెప్పేటువంటి సలహాలు, పెద్దవారు ఇచ్చేటువంటి ఆ యొక్క సూచనలు మనకు నచ్చవు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దుష్టుల యొక్క ఆలోచనను మీరు తీసుకునవద్దు అని చెప్తా ఉన్నాడు. చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ సహవాసములు పట్టి దుష్టులు చెప్పేటువంటి ఆ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ, ఈ లోక సంబంధమైనటువంటి వారు చెప్పేటువంటి సలహాలు తీసుకుంటూ మనం ముందుకు సాగటానికి వెళుతూ ఉంటాము. ప్రార్థనా పరులైనటువంటి వారు చెప్పేటువంటి సూచనలు సలహాలు మనకు నచ్చవు, సహించవు, ఎందుకంటే దానిలో పచ్చి ఉంటుంది. డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి, చేయమనేటువంటివి ఉంటాయి, చేయవద్దు అని చెప్పేటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి అవి మనకు సహించవు. మనకు ఎంతసేపు ఎలా ఉండాలంటే, ఈ లోక సంబంధంగా షార్ట్ కట్ మెథడ్స్ మనకు తేలికగా సమస్యలను ఏదో ఒక 100, 200, 500 ఎంత అడిగితే అంత వాళ్ళ చేతిలో పెట్టి పని చేయించుకుంటాం అనేటువంటిది. ఆ మెథడ్స్ అయితే మనకి తొందరగా అయిపోతాయి, క్విక్ గా అయిపోతాయి, పని గ్యారంటీగా జరుగుతుంది. కాబట్టి మనకి పచ్చిమ అనేటువంటిది ఏమి లేనటువంటి ఆ యొక్క మెథడ్స్ నచ్చుతూ ఉంటాయి. చాలా మంది దుష్టుల యొద్దకు కావాలని వెళ్ళి, మరి ముఖ్యంగా ఈ వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళు, వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ దుష్టులైనటువంటి వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డీల్ చేసేటువంటిది 100,000 crore వ్యాపారం కలిగినటువంటి ఆ యొక్క బిజినెస్ లో ఎదుటి వారిని అధిగమించి వీరి యొక్క బిజినెస్ ను పెంచుకోవాలని అంటే, ఒక్కొక్కసారి వారికి హాని చేసేటువంటి విషయంలో కూడా వీరు వెనకాడరు. కొంతమంది అయితే వారిని హత్య సహితం చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో దుర్మార్గుల యొక్క, దుష్టుల యొక్క అండదండలు అనేటువంటివి, వారి యొక్క సహవాసం అనేటువంటిది కావలసి వచ్చి వారితో స్నేహం చేస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనను మీరు తీసుకునవద్దు అని ఇక్కడ ఈ కీర్తన రచయిత చెప్తా ఉన్నాడు. అదేవిధంగా పాపుల మార్గమున నిలువక, పాపుల యొక్క మార్గమున నిలువక అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పాపులు వెళతా ఉంటే ఆ రోడ్డుకి అడ్డంగా నిలబడటం అని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే, పాపులు ఎక్కడైతే ఉంటారో వారితో సహవాసం చేయటం అనేటువంటిది, వారితో జోడిగా తిరగటం అనేటువంటిది, వారి యొక్క పద్ధతులలో నువ్వు కూడా ఏకీభవించి వారిలో ఒకడిగా పాపిగా సాగటం అనేటువంటిది దీనిని గురించి చెప్తున్నారు. ఇదేంటంటే, పాపి లేనటువంటి ప్రదేశం అనేటువంటిది లోకంలో ఎక్కడ ఉన్నది అండి అని అడిగినట్లయితే, నిజమే పాపం లేనటువంటి వారు ఎవరు లేరు. పాపం అనేటువంటిది ప్రతి ఒక్కరు చేసి దేవుని యొక్క కృపను పొందలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు, కరెక్టే. కానీ దేవునికి దూరంగా తిరిగేటువంటి వారు, దేవుడే లేడని చెప్పేటువంటి వారు, దేవుడంటే నమ్మకం లేనటువంటి వారు, ఈ లోకంలో చెడు కార్యమును చేయటకు వెనకాడనటువంటి వారితో నీవు సహవాసం చేసేటువంటి వాడవైనట్లయితే, వారితో జోడుగా తిరిగేటువంటి వాడవైనట్లయితే, వారే నీ యొక్క ఆలోచనకర్తలై ఉన్నట్లయితే, అప్పుడు నీకు వెంటనే తెలియవలసినటువంటిది ఏంటంటే, నీవు తీసుకునేటువంటి నిర్ణయములలో సరి అయినటువంటి నిర్ణయమును, దేవుని సంతోషపెట్టేటువంటి నిర్ణయములను నీవు తీసుకునలేవు అని జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు. ఆ తర్వాత అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని వ్రాయబడి ఉన్నది. అపహాసకులు, అపహాస్యం అంటే మన అందరికీ తెలిసినటువంటిదే. అపహాస్యం చేయటం అనేటువంటిది ఎప్పుడు మొదలవుతుందంటే, ఎదుటి వాడిని హేళన చేసేటప్పుడు. అంటే అతనికి తెలియవలసింది తెలియలేదు, తనకి ఎప్పుడో తెలుసుకునవలసినటువంటి విషయం ఇప్పటికీ తెలియలేదు. ఇదా నీకు తెలిసినటువంటిది, ఇదా నీ నాలెడ్జ్, ఇదాని యొక్క పోకడా అనే విధంగా మనుషులు ఇతర మనుషులను అపహాస్యం చేయటం అనేటువంటిది చాలా చాలా సార్లు మనం చూస్తూ ఉంటాము. ఈ అపహాస్యం చేసేటువంటి వారి దగ్గర మనం కూర్చొని సహవాసం చేస్తూ వారితో పాటు మనం కూడా అపహాస్యం చేస్తూ ఉంటే మొదట్లో నీకు చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఇతరులను హేళన చేస్తున్నప్పుడు, గైలు చేస్తున్నప్పుడు టైం తొందరగా పాస్ అయిపోతూ ఉంటుంది. అయితే క్రమక్రమంగా నీ యొక్క సమయమును వ్యర్థంగా నువ్వు గడిపేసి ప్రయోజనకరమైనటువంటి వాటిని, కాలము వేటి మీద అయితే నువ్వు వెచ్చించవలను వాటి మీద వెచ్చించకుండా అనవసరమైనటువంటి వాటి మీద నీవు వెచ్చించటం వలన నిష్ప్రయోజకుడిగా తయారవుతావు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క విషయముల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకుండగా, పాపుల మార్గమున నిలవకుండగా, ఉపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని ఇక్కడ చెప్పబడినటువంటి వాటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దీనికి కొంతమంది ఏం చెప్తుంటారంటే, అసలు దుష్టులైనటువంటి వారి యొక్క మొహమేను చూడొద్దు, అతను ఈ యొక్క ఆఫీసులో ఉంటూ ఏదో లంచం తీసుకునేటువంటి వాడు నీకు తెలిసినట్లయితే అతనితో అసలు నువ్వు మాట్లాడవద్దు, అదేవిధంగా ఈ అపహాస్యం చేసేటువంటి వాడని మీకు తెలిసినట్లయితే అసలు అతనితోటి మొహానికేసే చూడొద్దు అనేటువంటి కొన్ని విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మనము లోకములో ముందుకు సాగలేము. ఇక్కడ చెప్తున్నటువంటి దైవ వాక్యము ఏమని చెప్తున్నదంటే, ఇలాంటి వాళ్ళతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉండకూడదని చెప్తున్నది. వారి యొక్క క్రియలలో నువ్వు పాలు పొందకూడదు, వారు చేసేటువంటి తప్పుడు విషయాలలో నీవు భాగస్వామ్యము కలిగి ఉండకూడదు అని చెప్తున్నది. అంతేగాని వారితో నువ్వు కలిసి తిరగకుండా ఈ లోకంలో నువ్వు సాగలేవు. నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, నీ సీట్లో నువ్వు పనిచేసుకుంటున్నావు, నీ పక్క సీట్ అతను లంచాలు తీసుకుంటాడు, నీ పై అధికారి లంచాలు తీసుకుంటాడు, అంత మాత్రం చేత నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా నువ్వు పనిచేసుకోకుండా ఉంటావా? కాదే. కాబట్టి వారితో నువ్వు మాట్లాడవలసి వస్తుంది, వారితో కలిసి నువ్వు పనిచేయవలసి వస్తుంది. కానీ వారి కార్యములలో, వారు చేసేటువంటి కార్యములలో, వారితో ఉండేటువంటి ఆ యొక్క సంబంధాల్లో చాలా చాలా జాగ్రత్తగా, అంటే వారి యొక్క మార్గములను నీవు కూడా అనుసరించి వారి వలె ఉండకుండా, వారి వలె తయారవ్వకుండా ఉండేలాగా నువ్వు జాగ్రత్తగా చూసుకోనాలని దాని అర్థము. తర్వాత, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని ఉంది. యెహోవా యొక్క ధర్మశాస్త్రం అంటే దైవ వాక్యము. వాక్యమునందు నీవెప్పుడు ఆనందించగలుగుతావంటే, అది నీకు ఆహారము, అది నీకు కావలసినటువంటి ఆ యొక్క స్పిరిచువల్ మన్నాను, ఆత్మీయ ఆహారమును అది ఇస్తుంది అని తెలిసినప్పుడు ఆహారము కొరకు నీవు ప్రాకులాడతావు, దాని కొరకు నీవు వెతుకుతావు, దానిని సంపాదించుకునేందుకు నీవు అటు ఇటు తిరిగి సంపాదించుకునేలాగా చూసుకుంటావు. అది లేకపోతే నీవు ఉండలేవు, నువ్వు కృషించిపోతావు ఆత్మీయంగా. అలాంటి విషయము నీకు తెలిసిన వాడు నువ్వు కాకపోయినట్లయితే అది నీకు ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంలా కనపడదు, చదివేసినటువంటి ఒక న్యూస్ పేపర్ లాగాను, లేకపోతే ఏదో ఒక పాతకాల మ్యాగజైన్ లాగాను నీకు అది కనపడుతున్నట్లయితే ఆ ధర్మశాస్త్రం యొక్క విలువ నీవు తెలిసినటువంటి వాడవు కావు, దాని అందు నువ్వు ఆనందించేటువంటి వాడవు కావు. నేను చిన్నతనంలో గుడి దగ్గర పెరిగినటువంటి వాడిని. నేను గుడి దగ్గర చాలా మంది బైబిల్స్ వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, వాడు సర్వీస్ కని వచ్చేవాళ్ళు. అయితే బైబిల్తో గుడికి వచ్చాము, మళ్ళీ గుడి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నేను బైబిల్ తెచ్చాను కదా, బైబిల్ తీసుకెళ్లాలి అనేటువంటి ఆ యొక్క ఇది కూడా లేదనమాట. వారు మర్చిపోయి అక్కడే వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతూ ఉండేవారు. మరలా ఎప్పటికో వాళ్ళు మరలా ఎప్పుడైతే వస్తారో ఆ రోజు అప్పుడు వారు అక్కడ తమ బైబిల్ వదిలి వేసినట్లుగా గనక వారికి జ్ఞాపకం ఉంటే అప్పుడు దాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు మేమే, ఏమండి మీరు బైబిల్ వదిలివేశారు, ఇదిగోండి మీ పేరు ఉన్నది, ఇదిగోండి మీ బైబిల్ అని చెప్పి మేమే తిరిగిస్తూ ఉండేవాళ్ళము. ఇలాంటి వాళ్ళకి వారికి ధర్మశాస్త్రం అంటే ఏ విధమైనటువంటి లక్ష్యము లేదనమాట. అంటే దానిని దినదినము చదవటం అనేటువంటిది, అది చదివితేనే గాని ఆ దినమునకు వారికి కావలసినటువంటి ఆత్మీయ మన్నా అనేటువంటిది దొరికినట్లుగా గాని వారికి ఏమీ అలాంటి గ్రహింపు ఏమి లేదనమాట. ఏదో గుడికి వెళ్తున్నాం కాబట్టి, బైబిల్ తీసుకెళ్ళాలి కాబట్టి, అందరు తీసుకెళ్తున్నారు కాబట్టి మనం కూడా తీసుకెళ్ళాలి. అది తెరిచేవారు చూచేవారు ఇక అవన్నీ పక్కన పెట్టండి, మొత్తానికి గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం బైబిల్ తీసుకెళ్లాలని బైబిల్ మాత్రం తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇలాంటిది మనకు ఎందుకు పనికిరానటువంటిది? ధర్మశాస్త్రము నందు ఆనందించేటువంటి వాడవే నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఏమని చెప్తున్నది అంటే, దివారాత్రము దానిని ధ్యానించేటువంటి వాడుగా ఉండాలి. చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదవటం అనేటువంటిది కేవలం ఒక రీడింగ్ ఇవ్వటం అనేటువంటిది, అయితే ధ్యానించటం అనేటువంటిది నీవు దానిని నెమ్మదిగా పరిశీలిస్తూ మాట మాట తర్వాతి మాట తర్వాతి మాట ఇలా ఈ మాట ఎందుకు చెప్పబడింది, ఈ మాట ఎందుకు చెప్పబడింది, ఇది ఏ సందర్భంలో చెప్పబడింది, ఎప్పుడు చెప్పబడింది, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు చెప్పబడినాయి, అవి ఏ సందర్భాల్లో చెప్పబడినవి, ఏ అర్థాలతో చెప్పబడినవి, ఇలాగ నువ్వు ధ్యానించేటువంటి వాడివి, దాని లోతులను పరిశీలించి తెలుసుకునేటువంటి వాడవైనట్లయితే అప్పుడు నీకు దానిలో ఉన్నటువంటి లోతుపాతులు అర్థమవుతాయి. దానిని పరిశీలించేటువంటి వాడివి గాను, దాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి వాడివి గాను, అది చెప్పబడినటువంటి సందర్భంలో వారు ఏమని చెప్పారు, ఏమి తెలియజేయాలనుకుని చెప్పారు, ఆ విషయాన్ని నువ్వు గ్రహించేటువంటి వాడుగా ఉండగలుగుతావు. ఈ విధంగా నువ్వు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించేటువంటి వాడవైనట్లయితే నీవు ధన్యుడవు అని ఇక్కడ చెప్పబడుతున్నది. మనం జాగ్రత్తగా ఉంటూ ధర్మశాస్త్రమునందు ఆనందించేటువంటి వారంగాను, దివారాత్రము దానిని ధ్యానించేటువంటి వారంగాను ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయమేడమైన తండ్రి, నీ వాక్యమును చదివేటువంటి వారంగాను, దానిని ధ్యానించేటువంటి వారంగాను మేము ఉండగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుచుకునేటువంటి పరిస్థితిలోనికి మేము దిగజారుకుంటున్నట్లుగా ప్రభు, మాకేదైనా సమస్య వచ్చినప్పుడు మీ యొక్క సన్నిధిలోనికి నేరుగా వచ్చి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసుకున్నట్టు అనేటువంటిది మేము నేర్చుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. పాపుల యొక్క మార్గమున నిలచుచు వారికి ఉన్నటువంటి ఆ యొక్క చెడు అలవాట్లని మాకు అంటపట్టు వరకు వారితో జోడీగా తిరిగేటువంటి వారంగా మమ్మలను ఉండనివ్వద్దు తండ్రి. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండుచు మా సమయాన్ని అర్థం చేసుకుంటూ చివరకు ప్రభువా కన్నీరు గార్చేటువంటి వారంగా దుఃఖపడేటువంటి వారంగా మమ్మలను ఉండనివ్వద్దు తండ్రి. ఈ విషయములన్నింటిలో ప్రభువా మీరు మా చేయిని పట్టుకుని మేము ముందుకు సాగునట్లుగా ప్రభువా మీ కృపను మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.